The Voice of India. Mind Media, The Voice of India.
Mind Media, The Voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి శుభ స్వాగతం పలుకుతోంది. మీ ఆర్చే వెన్నెల చిత్రం భళారే విచిత్రం కార్యక్రమానికి. సో నిన్న మనం కాంగ్రెస్ గురించి మాట్లాడుకున్నామంటే దాంట్లో ఉన్నటువంటి కొన్ని అంతర్గత కలహాలు, తర్వాత అసలు ఆ పార్టీలో జరిగినటువంటి కొన్ని విషయాల గురించి రాసిన బయోగ్రఫీస్ నుంచి కొన్ని ఎక్సెప్ట్స్ తీసి చెప్పాను. నిన్న పీడబ్ల్యూసీ మీటింగ్ కూడా అయింది కదా, సిడబ్ల్యూసీ మీటింగ్లో మళ్ళీ తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీనే ఎంచుకున్నారు. అంటే ఇంకేదన్నా కొన్ని ఆల్టర్నేటివ్ ఏర్పాట్లు జరిగేంత వరకు తానే మళ్ళీ ఇంకా టెంపరీ అధ్యక్షురాలుగా కొనసాగుతారని పార్టీ ప్రకటించింది. అండ్ దానికి సోనియా గాంధీ కూడా ఓకే అని చెప్పింది. 6 మంత్స్ లోపు నిర్వహించబోయే సిడబ్ల్యూసీ సమావేశంలో పార్టీకి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవడం జరుగుతుందని వర్కింగ్ కమిటీ సభ్యుడు పిఎల్ పూనియా చెప్పాడు కదా. అయితే దీనికి సంబంధించి పార్టీ సీనియర్ నేతలు రాసినటువంటి ఒక లెటరు పత్రికలకు ఎక్కడం మీద ఈ మీటింగ్లో విపరీతమైన విచారం వ్యక్తం చేశారంట. ఎవరైనా వాళ్ళ అభిప్రాయాలను చెప్పొచ్చు. ఆ ఇండిపెండెంట్ ఇది వాళ్ళకు ఉన్నది, ఆ ఫ్రీడమ్ ఉంది, బట్ వాటికి పార్టీని ఒక వేదిక చేసుకుని ఓన్లీ పార్టీ ఇంటర్నల్ మీటింగ్స్లో మాత్రమే వినిపించాలి, కానీ దాన్ని పబ్లిక్గా మాట్లాడకూడదు దాని గురించి అని. అండ్ ఈ లెటరు మీడియాలో కనిపించడం కొంచెం విచారకరమైన విషయం అన్నట్టుగా వాళ్ళు మాట్లాడారు. అయితే దీంట్లో కొన్ని తీర్మానాలు కూడా చేశారు ఇదే సిడబ్ల్యూసీ మీటింగ్లో. ఫస్ట్ ఏంటంటే, గడిచిన 6 నెలల్లో దేశం చాలా సంక్షోభాలను చవిచూసింది కాబట్టి కరోనా నుంచి మొదలు పెడితే దేశ ఆర్థిక వ్యవస్థ వరకు, అటువైపు కరోనా రోజు రోజుకి పెరిగిపోతుంది, ఇంకోవైపు ఏమో దేశ ఆర్థిక వ్యవస్థ డిఫ్లేషన్లో ఉంది, దేశవ్యాప్తంగా చాలామంది ఉద్యోగాలు కోల్పోయారు, పేదరికం విపరీతంగా పెరిగింది, ఇంకోవైపు చైనా భారత్లోకి చొచ్చుకొస్తోంది, సో వీటన్నిటి గురించి ఒక క్లియర్ పిక్చర్ తీసుకోవడం కోసం అని చెప్పి ఫస్ట్ తీర్మానాన్ని దాని గురించి డిస్కస్ చేశారు. సెకండ్, సమస్యల పరిష్కారంలో గవర్నమెంట్ విఫలమైందని, దేశంలో ప్రజల మధ్య విభజన రేఖలు గీయడానికి గవర్నమెంట్ ప్రయత్నిస్తోందని ఆరోపించిన సిడబ్ల్యూసీ గవర్నమెంట్ నిర్లక్ష్యాన్ని, అలసత్వాన్ని పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అలాగే రాహుల్ గాంధీ ఎప్పటికప్పుడు వాళ్ళు నిలదీస్తూనే ఉన్నారు అని వాళ్ళని అప్రిషియేట్ చేసింది. మరి ఇది కల్లోనా నిజమా నాకు తెలీదు, బట్ యా చేసింది. అంటే మరి వాళ్ళు ఎప్పుడు నిలదీశారనేది నాకైతే ఇక్కడ కనపడలేదు. ఒకవేళ నిజంగా వాళ్ళు చేసుంటే ఓకే, మొత్తానికి వీళ్ళైతే అప్రిషియేట్ చేశారు. ఆఫ్ కోర్స్ పార్టీలో ఇవన్నీ కామన్. ముఖ్యంగా వలస కార్మికులకు సహాయం చేయడంలో గవర్నమెంట్ ఘోరంగా విఫలమైందని, ఇది అటు దేశానికి ఇటు ప్రభుత్వానికి సిగ్గు చేయటని సోనియా గాంధీ రాహుల్ గాంధీ చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. అలాగే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కరోనా వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా సోనియా గాంధీ భరోసా ఇవ్వడం వాటి గురించి మాట్లాడుకున్నారంట. ప్రజాస్వామ్యం మీద మోదీ ప్రభుత్వం జరుపుతున్నటువంటి దాడుల్ని ప్రతి కాంగ్రెస్ కార్యకర్త అడ్డుకోవాలని ఆ తీర్మానంలో పిలుపునిచ్చారట. ఇక థర్డ్ విషయం వచ్చి సోనియా అండ్ రాహుల్ గాంధీలు వాళ్ళ నాయకత్వ లక్షణాలతో దేశవ్యాప్త కాంగ్రెస్ కార్యకర్తలకు ఒక స్ఫూర్తిగా నిలిచారని, స్ఫూర్తినిచ్చారని, అలాగే కల్పిత సమస్యలతో కాలం నెట్టుకొస్తున్న గవర్నమెంట్ని ఎప్పటికప్పుడు క్వశ్చన్ చేస్తూ వాళ్ళు అంటే పార్టీలో ఆపోజిషన్ని స్ట్రాంగ్గా ఉంచారని చెప్పారు. గవర్నమెంట్ పట్టించుకొని చాలా అంశాలని కార్యకర్తలు గుర్తించి వాటి పరిష్కారానికి ప్రయత్నించారని, ఇటు పేదలకి కానీ హక్కుల కోసం పోరాడుతున్న వాళ్ళకి కానీ వీళ్ళు ఒక గొంతుగా నిలిచారని ఆ విషయం మీద కూడా కొన్ని కాసేపు మాట్లాడుకున్నారు. నెక్స్ట్, పార్టీలో అంతర్గతంగా అభిప్రాయ భేదాలు, భిన్నాభిప్రాయాలు అవి ఉన్నవి ప్రజల ముందుకి మీడియా ముందుకి తీసుకెళ్లొద్దని, ఏదన్నా సమస్యలుంటే డిసిప్లినరీ యాక్షన్ కింద మనలో మనము కూర్చొని మాట్లాడుకోవాలి, ఆ సంబంధిత వేదికలు ఏవైతే ఉంటాయో వాటి మీద మాత్రమే మాట్లాడుకోవాలని, పరిష్కరించుకోవాలని పార్టీ నేతలకి సిడబ్ల్యూసీ సూచించింది. అలాగే ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న సమస్యల మీద పోరాడడం కోసం అని చెప్పి పార్టీలో అవసరమైన నాయకత్వ మార్పులు, చేర్పుల్ని చేయటానికి అధ్యక్షురాలకి పూర్తి అధికారం కట్టబెడుతున్నట్టు సిడబ్ల్యూసీ ప్రకటించింది. నెక్స్ట్ హెడ్ ఎవరైతే ఉంటారో, చీఫ్ ఎవరైతే ఉంటారో, వాళ్ళని ఎన్నుకోవడం కోసం ఏఐసిసి సమావేశం నిర్వహించేదాకా పార్టీ అధ్యక్ష బాధ్యతలని సోనియా గాంధీకే ఇస్తున్నట్టుగా చెప్పారు. సో ఇలా కొన్ని తీర్మానాలు అవి చేశారు. ఆ తర్వాత ఇంకా కొంచెం అంటే నిన్న మీరు గమనిస్తే ట్విట్టర్లో మీరు చూసుంటే ఒకటి ట్రెండింగ్ ఏంటంటే కపిల్ సిబల్ రాసిన లెటర్ ఒకటి, పార్టీని ఇంకొంచెం బెటర్ చేయటం కోసం అని చెప్పి లెటర్ రాసిన లీడర్స్, కాంగ్రెస్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బీజేపీతో కుమ్ముక్కయ్యారని రాహుల్ గాంధీ అన్నట్టుగా ఒక ట్వీట్ ఉంది. అలాగే ఒక మాట కూడా ఉంది, ట్వీట్కి మాటకి కొంచెం తేడా కూడా ఉంది. అయితే పార్టీని ఇంకా బెటర్ చేయడానికి రాసిన లెటర్ ఎవరైతే లీడర్స్ రాశారో వాళ్ళంతా బీజేపీతో కుమ్ముక్కయ్యారు అని అసలు రాహుల్ గాంధీ అనలేదని కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ అన్నాడు. రాహుల్ చేసిన వ్యాఖ్య చేశాడని చెప్తున్నటువంటి ఆ వ్యాఖ్యల మీద ఆజాద్ కన్నా ముందు కపిల్ సిబల్ ట్విట్టర్లో ఆల్రెడీ స్పందించాడు, రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు అభ్యంతరం చెప్తూ ఒక ట్వీట్ చేశారు. ఆ తర్వాత రాహుల్ గాంధీ అసలు నేను అట్లా అనలేదని వ్యక్తిగతంగా చెప్పాట, అందుకని కపిల్ సిబల్ వెంటనే ఆ ట్వీట్ని తీసేశారు. కాకపోతే ఇక ట్విస్ట్ ఏంటంటే ఆ ట్వీట్ని పెట్టి తీసేలోపు నేను చూసేశాను అది. అండ్ సోమవారం సిడబ్ల్యూసీ సమావేశం జరిగినప్పుడు లెటర్ రాసిన నాయకుల పట్ల కొంచెం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విపరీతమైన కోపం వ్యక్తం చేశాడని, ఆ లేఖ రాసిన వాళ్ళు బీజేపీతో కుమ్ముక్కయ్యారని మీడియాలో కథనాలు వచ్చినాయి కదా, దానికి అసలు ఫస్ట్ పెట్టిన ట్వీట్ ఏంటో నేను చెప్తాను. కపిల్ సిబల్ ఏం పెట్టారంటే, మేము బీజేపీతో కుమ్ముక్కయ్యామని రాహుల్ గాంధీ అన్నారు, రాజస్థాన్లో కోర్టులో కాంగ్రెస్ని గెలిపించాం, మణిపూర్లో బీజేపీ సర్కారుని పడగొట్టి పార్టీని కాపాడాం, గత 30 ఏళ్లలో ఎప్పుడూ బీజేపీకి అనుకూలంగా ఏ విషయంలోనూ మాట్లాడలేదు, స్టిల్ బీజేపీతో కుమ్ముక్కయ్యారని ట్వీట్ చేశారు అని అంటున్నారు అని ట్వీట్ చేశారు. దానికి రిప్లైగా కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్దీప్ సింగ్ సూర్జేవాలా రాహుల్ గాంధీ అలా అన్నారని ప్రచారం జరుగుతుంది కానీ అసలు ఆయన ఆ మాట అనలేదు అని అన్నారు. శ్రీ రాహుల్ గాంధీ హజంట్ సెడ్ ఎ వర్డ్ ఆఫ్ దిస్ నేచర్ నార్ అల్యూడెడ్ టు ఇట్, ప్లీజ్ డోంట్ బీ మిస్లెడ్ బై ఫాల్స్ మీడియా డిస్కోర్స్ ఆర్ మిస్ఇన్ఫర్మేషన్ బీయింగ్ స్ప్రెడ్, బట్ ఎస్ వీ ఆల్ నీడ్ టు వర్క్ టుగెదర్ ఇన్ ఫైటింగ్ ద డ్రాకోనియన్ మోదీ రూల్ రాదర్ దాన్ ఫైటింగ్ అండ్ హర్టింగ్ ఈచ్ అదర్ అండ్ ద కాంగ్రెస్ అని ఒక ట్వీట్ పెట్టారు. ఎవరు? రణ్దీప్ సింగ్. ఏఐసిసి ప్రెసిడెంట్ సోనియా గాంధీ అధ్యక్షతన ప్రారంభమైన ఆ వర్చువల్ మీటింగ్ జరుగుతూ ఉండగానే సోనియా గాంధీనే కొనసాగించాలి అని ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం ముందు కొంతమంది కార్యకర్తలు ఆందోళన కూడా చేశారంట. పార్టీని ఇంకా బెటర్మెంట్ కోసం అని చెప్పి కాంగ్రెస్ సీనియర్స్ రాసినటువంటి లెటర్లో ఆ లెటర్ గురించి ఈ మీటింగ్లో రాహుల్ గాంధీ అసంతృప్తి వ్యక్తం చేశాడని, ఇలా లెటర్ రాసిన వాళ్ళంతా బీజేపీతో కుమ్ముక్కయ్యారని ఆరోపించినట్లు కథనాలు వచ్చినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా పార్టీలో ఆ మీటింగ్లో కూడా వాతావరణం అంతా ఒక్కసారి కొంచెం సీరియస్ అయిపోయింది. సోనియా గాంధీకి లెటర్ రాసిన పార్టీ సీనియర్ నేతలు గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, శశి థరూర్, పృథ్వీరాజ్ చౌహాన్, తర్వాత ఆనంద్ శర్మ వీళ్ళందరి సంతకాలు కూడా ఉన్నాయి దాంట్లో. అయితే ఆ లెటర్ రాసిన వాళ్ళలో చాలామంది గాంధీ కుటుంబానికి విధేయులుగా చెప్తారు, ఎస్పెషల్లీ గులాం నబీ ఆజాద్ని, గాంధీ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడే కాకుండా సిడబ్ల్యూసీ సభ్యుడు కూడా. ఇక రాహుల్ గాంధీ చేసినట్టు చెప్తున్నటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కాంగ్రెస్ పార్టీలో ఇంత కలకలం రేగింది కదా, అవి నిజము అని నిరూపిస్తే కనుక తను పార్టీకి రాజీనామా చేస్తానని గులాం నబీ ఆజాద్ వర్కింగ్ కమిటీ సమావేశంలోనే డైరెక్ట్గా చెప్పేశాడు. ఏ సెక్షన్ ఆఫ్ మీడియా ఈజ్ రాంగ్లీ అట్రిబ్యూటింగ్ దాట్ ఇన్ సిడబ్ల్యూసీ ఐ టోల్డ్ శ్రీ రాహుల్ గాంధీ టు ప్రూవ్ దట్ ద లెటర్ రిటర్న్ బై అస్ ఈజ్ ఇన్ కొల్యూషన్ విత్ బీజేపీ. Let me make it very clear that Shri Rahul Gandhi has neither in CWC nor outside said that this letter was written at the behest of BJP. అయితే కాంగ్రెస్ మాత్రం ఈ మొత్తం వచ్చినటువంటి ఏదైతే టోటల్ ఫ్రిక్షన్ ఉందో దీన్ని తోసిపుచ్చింది, మీడియాలో వచ్చినటువంటి కథనాలను ఆధారంగా చేసుకుని అస్సలు వ్యాఖ్యలు చేయొద్దని కపిల్ సిబల్ను ఉద్దేశించి వాళ్ళు మాట్లాడారు. మేబీ రాహుల్ మాట్లాడిన మాటలు తప్పుగా అర్థం చేసుకున్నారేమో, బట్ తను ఎప్పుడు అసలు అట్లా మాట్లాడలేదు అని వాళ్ళు అన్నారు. ఇక పార్టీ నాయకత్వం అంశంలో రెండు వర్గాలుగా విడిపోయిందట ఆ మీటింగ్లో. ఒక వర్గం నాయకత్వాన్ని ఎన్నుకోవాలని కోరుతుంటే రెండో వర్గం గాంధీ నెహ్రూ కుటుంబం మీద విశ్వాసం ప్రకటించారు. ఇదే సమావేశంలో సోనియా గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేయొచ్చు అని చెప్పినప్పుడు సోనియా గాంధీయే పూర్తికాల అధ్యక్షురాలుగా ఉండాలి అంటూ సుమారు 20 మెంబర్స్ ఆ లెటర్లో రాశారు. ఇక పార్టీలో మార్పులు చేర్పులు చేయాలని కూడా కొన్ని మార్పులు అవి వాళ్ళు చెప్పారు. నాయకత్వ మార్పు గురించి లెటర్లో డిమాండ్ వినిపించిన తర్వాత చాలామంది కాంగ్రెస్ సీనియర్ నేతలు గాంధీ కుటుంబానికి మద్దతుగానే ఓటేశారంట. కనీసం రాహుల్ గాంధీ తిరిగి బాధ్యతలు తీసుకునే వరకైనా సరే సోనియా గాంధీ అధ్యక్షురాలుగా కొనసాగాలి అని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కొంతమంది ఎంపీలు వీళ్ళందరూ డిమాండ్ చేశారు. ఢిల్లీ, రాజస్థాన్, ఇంకా కొన్ని రాష్ట్రాలకు చెందినటువంటి కాంగ్రెస్ విభాగాలు గాంధీ నెహ్రూ కుటుంబానికి మద్దతు పలికినాయి. నాయకత్వ మార్పు, పార్టీ ప్రక్షాళన గురించి మాట్లాడిన వాళ్ళలో గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ, ముకుల్ వాస్నిక్లు వీళ్ళందరూ ఉన్నారు. అయితే నాయకత్వ మార్పు కోరుకుంటున్న వాళ్ళు బీజేపీతో కుమ్ముకయ్యారని పార్టీలో విమర్శలు వినిపించినాయి. మేము సోనియా గాంధీతో నిలబడతాం, బీజేపీకి గట్టిగా పోటీ ఇవ్వాలి, మనలో విభేదాలు ఉండకూడదని హర్యానా కాంగ్రెస్ అధ్యక్షురాలు కుమారి శైలజా చెప్పింది. అయితే లెటర్ ద్వారా పార్టీ ప్రక్షాళన కోరిన వాళ్ళలో కొంతమంది గాంధీ కుటుంబం, నెహ్రూ కుటుంబం చురుకైన పాత్ర పోషించాలంటే కొంతమంది మాత్రం జస్ట్ అధ్యక్ష పదవి నుంచి తప్పుకొని కొత్త వాళ్ళకి బాధ్యతలు అప్పగించాలని కొంతమంది అంటున్నారు. ఇక్కడ అర్థం కాంది ఏంటంటే, నాకు ఎనీవే ఎవరు వచ్చినా ఖచ్చితంగా సోనియా గాంధీ ఇషారా మీదే ఖచ్చితంగా వాళ్ళందరూ డ్యాన్స్ చేయాల్సి ఉంటుంది. అది వాళ్ళకి అర్థం అయిందో అవ్వట్లేదో మనకు తెలియదు, కానీ కాంగ్రెస్కి చెందిన 300 మంది ప్రాంతీయ నాయకులు ఈ లెటర్కి మద్దతు తెలిపారని రాయిటర్స్ చెప్తోంది. మరి గాంధీ కుటుంబానికి వ్యతిరేకంగా పార్టీలో గొంతులు వినిపించడం కొంచెం అనూహ్యమైన సంఘటననే చెప్పొచ్చు. కాంగ్రెస్లో 23 మంది నేతలు ఎగ్జిక్యూటివ్ కమిటీకి లేఖ రాయడం నిజంగా దురదృష్టకరం అని రాజస్థాన్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నీరియ నేత అశోక్ గెహ్లాట్ చెప్పాడు. ఒక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో తలెత్తిన విభేదాల మీద బీజేపీ కూడా స్పందించింది. ఒకప్పుడు సింధియా ఎదురు జరిగితే బీజేపీతో కుమ్ముక్కయ్యారని అన్నారు. ఇప్పుడు సోనియా గాంధీ ఫుల్ టైం అధ్యక్షురాలుగా ఉండాలని కోరుతుంటే వాళ్ళని కూడా బీజేపీతో కుమ్ముక్కయ్యారని ఆరోపిస్తున్నారు. మరి ఆ పార్టీని ఎవరు బాగు చేయగలరు అని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నాడు. మరి ఈ వ్యవహారం ఎంతవరకు వెళ్ళిందంటే ఈవెన్ ఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా స్పందించాడు. నేను అంతకుముందు బీజేపీ దొక్కు ముక్కు అన్నట్టు గులాం నబీ ఆరోపించేవాడు, ఇప్పుడు ఆయన అదే ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. 45 ఇయర్స్గా సేవ చేసినందుకు మీకు లభించిన ప్రతిఫలం మీద దీన్ని బట్టి కాంగ్రెస్ వంశ పారంపర్యాన్ని అంగీకరించిన వాళ్ళు బీటీంగానే మిగిలిపోతారు అని ట్వీట్ చేశాడు. ఈయన ఆనందం ఏంటంటే ఇప్పుడు ఒకవేళ ఆయన కనుక కొద్ది గొప్ప దీనికి కనుక ఏమన్నా కొంచెం రియాక్ట్ అయితే ఆయన్ని కూడా ఎంఐఎంలో వచ్చి కలవమంటాడేమో మరి నాకు తెలియదు, కానీ మొత్తానికి ఇగో ఇలా జరుగుతూ ఉంటాయి. కానీ కాంగ్రెస్ సంహౌ ఐ సీరియస్లీ ఫీల్ ఒకవేళ నిజంగా అది అపోజిషన్ లాగా కొంచెం స్ట్రాంగ్గా ఉండాలంటే మటుకు దేర్ షుడ్ బి టోటల్లీ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ జరిగిపోవాలి. బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఇన్ ద సెన్స్ పార్టీలో కొత్త నెత్తురు వచ్చేయాలి పూర్తిగా, పాత నెత్తురు అంతా పోయి ఎస్పెషల్లీ వారసత్వ రాజకీయాలు అర్జెంటుగా పోవాలి. అప్పుడు కానీ ఒక స్ట్రాంగ్ అపోజిషన్గా నిలబడటానికి ఓపిక అనేది రాదు. దిస్ ఈస్ మై పర్సనల్ ఫీలింగ్. సరే, ప్రస్తుతానికి ఒక చిన్న విరామం తీసుకుంటాను, ఆ తర్వాత మరో విషయం గురించి మాట్లాడతాను.
Oh, హాయ్, దిస్ ఇస్ సాకేత్. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది! సీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్ లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత, ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmediaకు వెళ్లి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. ప్రతి గురువారం రాత్రి 7 గంటలు న్యూయార్క్ సమయానికి మైండ్ మీడియా సమర్పించు ది టెకీ టాక్. ప్రతి గురువారం టెక్నాలజీ వార్తా విశేషాలు, మొబైల్ అప్లికేషన్స్ గురించి, గేమింగ్, ఆటోమొబైల్స్ మరియు కెమెరా, వీటన్నిటిపైన ప్రతి వారం మీతో పంచుకోవడానికి వస్తున్నారు బీపీ భానుప్రకాష్ ఫ్రమ్ వాషింగ్టన్ డిసి, కేపీ కనకప్రసాద్ ఫ్రమ్ ఆల్బనీ న్యూయార్క్, అండ్ విబి వెంకట భామిడిపాటి ఫ్రమ్ వాషింగ్టన్ డిసి. స్టే ట్యూన్డ్ ఆల్ ద టైమ్ టు మైండ్ మీడియా, అండ్ గురువారం నాడు మాత్రం మర్చిపోకండి టెకీ టాక్.
చలాకీ చలాకీ మాటలతో, మీరు కోరుకున్న పాటలతో, విప్పండి అంటూ పొడుపు కథలతో, కడుపుబ్బా నవ్వించే జోకులతో, అల్లరి అల్లరి చేస్తూ, ఆప్యాయంగా పలకరిస్తూ, స్వచ్ఛమైన తెలుగు భాషలో వింటూ ఉంటే మళ్ళీ మళ్ళీ వినాలి అనిపించే మెస్మరైజింగ్ షో. మస్తీ చేద్దామంటూ మారో మస్తీ మారో అంటూ వచ్చేస్తుంది మీ అల్లరి పిల్ల ఆర్జే చాకి. స్టే ట్యూన్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, మండే టు ఫ్రైడే ఈవినింగ్ 6:30 to 7:30.
ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల. చిత్రం భడారే విచిత్రం కార్యక్రమానికి సాధారణంగా నేను చెప్పాను కదా మీకు, నాకు తెలిసి మార్చ్ ఎండ్ ఆర్ ఏప్రిల్ 1st week నేను మీకు ఒక విషయం చెప్పాను. మహా అయితే నెల మొత్తంలో 2-3 సార్లు తప్ప నేను కరోనా వైరస్ గురించి అసలు ఏం మాట్లాడను అండి అన్నప్పుడు, మీరు కూడాను ఇద్దరు ముగ్గురు చాలా మంచి పని చేశారు, ఎందుకంటే మీడియాలో చచ్చిపోతున్నాం ప్రతిరోజు అవే చూడలేక అని అన్నారు. అమ్మయ్య పోన్లే, నేను తీసుకున్న నిర్ణయం కరెక్టే అని నాకు అర్థమైంది. అందుకే నేను ఆ తర్వాత నుంచి ఎక్కువగా దాని గురించి మాట్లాడట్లేదు. ఎవ్రీథింగ్ బట్ కరోనా అన్నట్టుగానే ఉన్నాను. మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత ఇవాళ కొంచెం మాట్లాడబోతున్నాను. దాట్ టు నాట్ అబౌట్ కరోనా వైరస్ అండ్ ఇట్స్ సిమ్టమ్స్ కానీ వాటి గురించి కాదు, కరోనా ఎఫెక్ట్ అవ్వని దేశాల గురించి మాట్లాడబోతున్నాను. ఎస్, వెరీ ట్రూ. అయితే చాలామంది చేసేది ఏంటంటే, పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఇవాళ ఎన్ని కేసులు వచ్చినాయి ఏంటి అని వీళ్ళు అట్లాగే టెన్షన్ పడుతున్నారు. అలాగే మీడియా కూడా కొంచెం ఎక్కువ అటెన్షన్ ఇచ్చి ఇవాళ ఎన్ని కేసులు వచ్చినాయి, ఇవాళ ఎన్ని కేసులు వచ్చినాయి అని చెప్తూ ఉన్నది. మొన్న మధ్య ఇక్కడ వాట్సాప్ ఫార్వర్డ్లో కూడా నేను చూసింది ఏంటంటే, సాధారణంగా ఈ థైరోకేరో ఏదో థానేలో, ముంబై దగ్గర థానేలో ఒక ల్యాబ్ వాళ్ళు జస్ట్ మేక్ మనీ, మింటింగ్ మనీ ఈజ్ లైక్ హెల్, ఎస్పెషల్లీ కరోనా టైంలో ఈ హాస్పిటల్స్ కానీ ల్యాబ్స్ వాళ్ళు కానీ. సపోజ్ ఒక జలుబు తుమ్ము, కొంచెం జ్వరం వచ్చినట్టుగా ఉండి, ఎవరన్నా కొంచెం అయ్యో ఇప్పుడు నాకు ఏమన్నా వచ్చిందేమో అన్న ఉద్దేశంతో భయపడి అట్లా ఒక 10 మంది ఎవరన్నా ఇచ్చారనుకోండి, ఒక రోజుకి ఇస్తే టెస్ట్ చేసినా చేయకపోయినా ర్యాండమ్గా ఒక 4 పాజిటివ్ అని చెప్పేస్తున్నారట. వాళ్ళకి పాజిటివ్ అని తెలియగానే బెంబేలు ఎత్తిపోయి, బాబాయ్ మనతో ఇప్పుడు వాళ్ళతో మాట్లాడిన వాళ్ళు కానీ, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానీ, లేదా వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా భయపడతారు కదా దెబ్బకి. వాళ్ళ బేస్ మీద ఒక 30 మందో 40 మందో మళ్ళీ వాళ్ళు టెస్టింగ్కి ఇస్తారు. ఇచ్చినప్పుడు మళ్ళీ దాంట్లో నుంచి ర్యాండమ్గా ఒక 15 జస్ట్ లైక్ దట్, ఊరికే చూసారా చూడలేదా పక్కన పెట్టండి, ఓ 15 ర్యాండమ్గా వీళ్ళకు ఉన్నదని చెప్పి మళ్ళీ పాజిటివ్ ఇచ్చేస్తున్నారంట. అట్లా అట్లా బ్లడ్ శాంపిల్స్ వస్తున్నాయి, టెస్టులు జరుగుతున్నాయి, డబ్బులు వస్తున్నాయి. ఎంత ఎమోషనల్లీ వాళ్ళు ఎంత టెన్షన్ పడతారనేది వీళ్ళకి అసలు అక్కర్లేదు, జస్ట్ దే ఆర్ మింటింగ్ మనీ. ఇలాంటి నేపథ్యంలో ఇంకొక విషయం కూడా చెప్పాలి ఇక్కడ మీకు. నేను ఈ మధ్య డ్రూల్స్ స్వైపింగ్ స్క్రోలింగ్ అని ఒకటి చదివాను. దాంట్లో ఏంటంటే ఇప్పుడు సపోజ్ ప్రతిరోజు లేచిన పొద్దున లేచిన దగ్గర నుంచి మొబైల్లో హ్యాపెనింగ్స్ కానీ ట్రెండింగ్ కానీ ఏమైనా వాళ్ళు అట్లా స్క్రోల్ చేస్తూ ఉంటారు కదా, ఎక్కువగా ఇలాంటి నెగటివ్ ఆర్ కొంచెం బ్యాడ్ లేకపోతే ఏదైనా కొంచెం ట్రెండింగ్లో అంత మంచి విషయాలు కాకుండా ఉన్నవి ఏమన్నా ఉంటే వాటిని కనుక వాళ్ళు స్క్రోల్ చేస్తూ ఉన్నారంటే వాళ్ళకి కొన్నాళ్ళ తర్వాత అదొక రకమైన రోగం అంట. ఇంకా అలా వాళ్ళు డూమ్డ్గా ఉంటారట, ఎప్పుడు ఏమిటో ఈ లోకం ఇలా అయిపోయి అట్లా మాట్లాడుతూ ఉంటారట. మీరు గమనిస్తే మీరు పొద్దున్నే మీరు వార్తలు పెట్టారనుకోండి, ఏదో ఒక డిబేట్ ఏదో ఒకటి వస్తుంది. ఆ తర్వాత నుంచి మొత్తం మీకు గమనిస్తే కరోనా వైరస్ వల్ల బిజినెస్ డౌన్ అయిపోయింది, కరోనా వైరస్ వల్ల ఫలానా ఆర్థిక పరిస్థితి మందగమనంలో ఉంది, మాల్స్ ఇలా ఉన్నాయి లేకపోతే ఇలా ఉన్నాయి, లేకపోతే సినిమాలు అవ్వట్లేదు, లేకపోతే ఇదిగో ఇవాళ ఇన్ని కేసులు వచ్చినాయి, ఇంత డెత్ రేటు, ఇంతమంది రికవర్ అయ్యారు, 200,000 దాటింది. ఫస్ట్ మార్చిలో మీరు గమనిస్తే మార్చ్ ఎండ్లో 22nd లాక్డౌన్ స్టార్ట్ అయిన తర్వాత 28th అలా 29th అలా మన చుట్టుపక్కల ఎవరికైనా ఒక కేసు వచ్చిందంటే మనం టెన్షన్తో వణికిపోయేవాళ్ళం. బాబోయ్ అని, అమ్మో మన పక్క సందులో వచ్చిందంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అది ఇది అని. ఇప్పుడు ఏది అప్పుడు ఊరు మొత్తం మీద ఒక 100 వచ్చినాయి అంటే అమ్మో అని అనుకునేవాళ్ళం. ఇప్పుడు ఊర్లో రోజుకి 180 వచ్చినాయి, 200 వచ్చినాయి, 2,000 వచ్చినాయి, 16,000 వచ్చినాయి, ఇలా పెరుగుతూ పోతూ ఉంటే నథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్. ఓకే మన జాగ్రత్తలో మనం ఉండాలి అంతే, ఎవరు అంత పెద్ద బెంబేలు పడిపోవట్లేదు. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే మనం ఎంతలా విని ఎంతలాగా దానికి ఎఫెక్ట్ అవుతామో మీడియా కూడా మనకి అంతలాగే బాగా మనల్ని టెన్షన్ చేయడానికి, టెన్షన్ పడేటట్టుగా చేయడానికి ఆస్కారం ఉంటుంది. అదే కొన్ని దేశాలు ఉన్నాయి, అక్కడ అసలు కరోనా వైరసే రాలా. ఆఫ్ కోర్స్ స్టిల్ వాళ్ళ ఆర్థిక పరిస్థితి కూడా అంత గొప్పగా ఏం లేదు, కానీ ఏంటంటే వాళ్ళు ఎఫెక్ట్ అయితే అవ్వలేదు. కానీ ఒక విధంగా చెప్పాలంటే ఎఫెక్ట్ అయ్యారా అవ్వలేదా పక్కన పెడితే మనిషి ఎంత డౌన్ అయిపోతున్నాడు ఇవన్నీ విన్న తర్వాత. వాళ్ళకు వచ్చినా రాకపోయినా నష్టాలు, ఒక్క కేసు కూడా రాకుండా ఉన్న వాళ్ళు కూడాను అంతే ఆర్థిక మందగమనంలో ఉన్నారు. ఎందుకంటే అవి టూరిస్ట్ స్పాట్స్ అనుకోవచ్చు. చెప్పాలంటే ప్రపంచంలో దాదాపు అన్ని దేశాల మీద COVID-19 ప్రభావం పడింది కదా, ఒక 10 దేశాల్లో మాత్రమే ఒక్క కేసు కూడా నమోదు కాల. మరి అసలు అక్కడ ఏం జరుగుతుంది, ఎందుకు ఇంకా ఆర్థిక పరిస్థితి అంత ఇదిగా లేదు అంటే 1982 పలావ్ అని ఒక దేశంలో ఒక్కటే హోటల్కి పలావ్ అని పేరుండేది, అందుకే దాన్ని ద పలావ్ హోటల్ అని పిలుస్తుంటారు. పసిఫిక్ ఓషన్లో ఈ చిన్న దేశం ఆకర్షణీయమైనటువంటి టూరిస్ట్ కేంద్రం. 2019 అక్కడికి 90,000 మెంబర్స్ వచ్చారు టూరిస్టులు. మరి అక్కడ జనాభా కంటే కూడా ఇది 5 times ఎక్కువ. 90,000 టూరిస్టులు అంటే అక్కడున్న జనాభా కంటే కూడా 5 times ఎక్కువ అది. 2017 దేశ జీడిపిలో పర్యాటకం వాటా 40% వరకు ఉన్నట్టు IMF స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి. ఇదంతా ఎప్పుడు, COVID-19 ముందు మాట. మార్చిలో పలావ్ బార్డర్స్ అన్నిటినీ మూసేశారు. కరోనా వైరస్ కేసులు నమోదు కాని 10 పలావ్ కూడా ఒకటి. ఒక్కళ్ళకు కూడా కరోనా వైరస్ సోకకుండా COVID-19 ఈ దేశాన్ని మొత్తం స్మాష్ చేసేసింది. సో COVID-19 వల్ల మన ఆర్థిక పరిస్థితి అసలు దారుణంగా అయిపోయింది, మనము ఇలా ఉన్నాం అలా ఉన్నామని మనం అసలు ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదు. బికాస్ కరోనా వైరస్ లేకపోయినా కొన్ని దేశాలు పాపం చాలా దారుణంగా దెబ్బతిన్నాయి, బికాజ్ వాళ్ళకి రాలేదు కానీ చుట్టుపక్కల వాళ్ళకి వచ్చింది. అంటే వేరే దేశాలకు వచ్చినప్పుడు వాళ్ళు పర్యాటకానికి రాలేరు కదా, సో దానివల్ల వీళ్ళకి మొత్తం రెవెన్యూ అంతా కూడాను డ్రాప్ అయిపోయింది. లాస్ట్ మన మార్చి నుంచి ద పలావ్ హోటల్తో పాటు మిగతా హోటల్స్ కూడా మూతపడ్డాయి, రెస్టారెంట్స్ అన్నీ ఖాళీ అయినాయి, క్వారంటైన్లో ఉండే వాళ్ళు మాత్రమే హోటల్కి వస్తున్నారు. సో పసిఫిక్ ఐలాండ్స్ ఇప్పటికీ కూడా ఫ్రీ ఆఫ్ కరోనా వైరస్. పలావ్ కావచ్చు, మైక్రోనేషియా కావచ్చు, మార్షల్ ఐలాండ్స్ కావచ్చు, సోల్మన్ ఐలాండ్స్ కావచ్చు, టువాలు, సమోవా, టోంగా, ఇవన్నీ కూడా. బికాస్ అవన్నీ ఏంటంటే ఐలాండ్స్ బేసిక్గా, పలావ్, మైక్రోనేషియా, మార్షల్ ఐలాండ్స్, నౌరు, కిరిబాటి, సోలమన్ ఐలాండ్స్, టువావు, సమోవా, వనువాటు, టోంగా, ఇవన్నీ. ఇక్కడ సముద్రం మిగతా ప్రాంతాల కంటే కూడా చాలా అందంగా కనిపిస్తుంది. కోవిడ్-19కి ముందు హోటల్లో ఉన్న 54 రూమ్స్ ఎప్పుడూ 70-80% ఆక్యుపైడే. బట్ బార్డర్స్ మూసేసిన తర్వాత అన్నీ ఖాళీయే. సెప్టెంబర్ 1 నుంచి అత్యవసర ఫ్లైట్ సర్వీసెస్, ఎమర్జెన్సీ ఫ్లైట్ సర్వీసెస్ స్టార్ట్ చేస్తారని ఆ దేశ అధ్యక్షుడు ఈ మధ్య ప్రకటించాడు. అయితే పర్యాటకుల కోసం తైవాన్తో ఎయిర్ కారిడార్ని తెరుస్తారు అన్నటువంటి ఒక గాసిప్ అయితే వినపడుతోంది. అక్కడి నుంచి ఈస్ట్ దిశలో 2,500 miles దూరంలో మార్షల్ ఐలాండ్స్ ఉన్నాయి. అక్కడ కూడా ఎలాంటి కేసులు నమోదవ్వలా. అయితే కోవిడ్-19 ప్రభావం మాత్రం భీభత్సంగా ఉంది. వైరస్ రాకముందు 37 rooms ఉండే ద హోటల్ రాబర్ట్ అనే హోటల్లో 75-88% వరకు ఎప్పుడు ఆక్యుపెన్సీ ఉండేది. ఎక్కువ మంది టూరిస్టులు ఏషియన్ కంట్రీస్, అమెరికా నుంచి వచ్చేవాళ్ళు. బట్ మార్చిలో ఎప్పుడైతే బార్డర్స్ మూసేసిన తర్వాత అక్కడి హోటల్స్ 3-5% మాత్రమే నిండుతున్నాయి. కోవిడ్-19 ప్రభావంతో 700 ఉద్యోగాలు కోల్పోయారు 700 మంది. సో 1997 ఫైనాన్షియల్ క్రింజ్ కన్నా కూడా, ఆర్థిక మాంద్యం కంటే కూడా ఇది చాలా చాలా ఎక్కువ. అండ్ ఇంకొకటి, కోవిడ్-19తో దేశాలు పేదరికంలోకి జారుకుంటున్నప్పటికీ కూడా కొంతమంది మటుకు బార్డర్స్ని తెరవద్దు అనే సూచిస్తున్నారు. 3 lakh జనాభా ఉండే వనువాటులో డాక్టర్ లెన్ టారవుండా ప్రజారోగ్య డైరెక్టర్గా పనిచేస్తున్నాడు ఆయన. అక్కడ చాలామంది సరిహద్దుల్ని వీలైన రోజులు మూసి ఉంచాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇన్నాళ్ళు దే ఆర్ ఫ్రీ ఆఫ్ కరోనా వైరస్, సడన్గా ఇప్పుడు జస్ట్ డబ్బుల కోసము లేకపోతే ఆర్థిక వ్యవస్థ బాగుపడడం కోసం గనక మనం బార్డర్స్ తెరిస్తే యూ నెవర్ నో ఎవరెవరు వస్తారనేది ఎవరికీ తెలియదు. సో అక్కడ కూడా ఇంకా మొత్తం స్ప్రెడ్ అయిందంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళని కూడా వెళ్ళలేరు కనీసం. సో ఎవరు కూడాను వనవాటులో 80% జనాభా పట్టణాలకి దూరంగా జీవిస్తున్నారు. సో వాళ్ళు ఏంటంటే ఈ అసంఘటిత ఆర్థిక వ్యవస్థలో భాగం. అక్కడ రైతులు ఎక్కువ, వాళ్ళ ఆహారం వాళ్ళే పండించుకుంటారు. ఎక్కువగా లోకల్ రిసోర్సెస్ తప్ప ఎవరు బయట నుంచి తెప్పించుకునేవి ఏమీ లేవు. లాక్డౌన్లో ఆల్మోస్ట్ 10% వరకు జీడిపి వనవాటు నష్టపోతుందని ద ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అంచనా వేసింది. మరి ఆ ప్రకారం చూసుకుంటే గనక అసలు ఏ విధంగా చూసినా కూడా ఇప్పుడు వాళ్ళు ఎవరు కూడాను కనీసము ఒక్కసారిగా ఒకసారన్నా బార్డర్స్ తెరవండి అని మాత్రం అనట్లేదు. అనడానికి వాళ్ళు ఇంట్రెస్ట్ కూడా చూపించట్లేదు. అది అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు తినడానికి తిండి కూడా లేదు. బికాస్ మొత్తం అంతా కూడా టూరిజం మీద డెవలప్ అవుతుంది, ఎక్కడ టూరిజం లేదు. సో వాళ్ళు దే ఆర్ సీరియస్లీ ఫైటింగ్. సో అలా అని చెప్పి బార్డర్స్ మాత్రం తెరవద్దంటున్నారు. కాబట్టి మరి ఎట్లా వాళ్ళు ఎగ్జిస్టెన్స్, ఇప్పుడు మనం అనుకుంటున్నామా మనకేమో బిజినెస్ అవ్వట్లేదు, మనకి ఇందువల్లే కొంచెం కష్టంగా ఉంది అని కరోనా వైరస్ వల్ల. బట్ దట్ ఈస్ నాట్ ట్రూ. కాబట్టి దానికి దీనికి సంబంధం లేదు, ఉన్నా లేకపోయినా. అండ్ ఇంకొకటి ఏంటి తెలుసా, సాధారణంగా ఈ కరోనా వైరస్ స్ప్రెడ్ అవ్వడానికి ఎక్కువ మంది హైజీనిక్గా లేకపోవడము, పేదవాళ్ళు వీళ్ళే ఎక్కువ అని అంటారు, కానీ అస్సలు కాదంట. మిడిల్ అండ్ అప్పర్ మిడిల్ క్లాసు ఇంకా రిచ్ పీపుల్ వల్లే ఎక్కువగా స్ప్రెడ్ చేయబడుతోంది అని అంటున్నారు. అలహాబాద్ దగ్గర ఒక ఊరు ఉన్నది, అక్కడ ఒక ముసలాయనతో ఫోన్లో మాట్లాడిన ఒక జర్నలిస్ట్ చెప్పింది ఏంటంటే కరోనా వైరస్ గురించి, దాని నుంచి రక్షణ గురించి, పాటించాల్సిన జాగ్రత్తల గురించి అవన్నీ వాళ్ళు చర్చిస్తూ ఉన్నారంట. మీన్వైల్ ఆ చర్చల్లో వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ, ఇది నాకు వాట్సాప్లో వచ్చింది, మహమ్మారుల ఏవైతే ఉంటాయో, కరోనా కానీ ఇంకోటి కానీ, ఇవన్నీ పేదల ద్వారా వ్యాపిస్తాయా ధనికుల ద్వారా వ్యాపిస్తాయా అని క్వశ్చన్ చేశారంట. అది ఒక యక్ష ప్రశ్నలా అనిపించిందంట ఆ జర్నలిస్ట్కి. సో దాని గురించి నేను చెప్తాను వాళ్ళు ఏమన్నారు వీళ్ళు ఏమన్నారు అనేది, బట్ ఈ చిన్న విరామం తర్వాత.
జాను ఏం నేరం చేశా నేను, నాలో ఆశలు అన్ని రోజా పువ్వులు చేసి నీకందించాను. కన్నులోన చేరి కన్నీరవుతున్నాదే, నిన్నే నిన్నే కోరి ఉన్నానే చలి, నువ్వే కాదు అంటే ఏమైపోవాలి, నువ్వే లేని లోకం నాకు ఎడారి, చీకట్లోన సాగే చెక్క సవారి.
నమస్కారం, ఇది నా స్వరం, నేను మీ సుమ. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
భారతీయ సంస్కృతిని వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం కార్యక్రమాల వివరాలు పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం.
నమస్తే, నేను మీ ఈశ్వర్ విష్ణుభట్ల. ప్రతి బుధవారం మరియు శుక్రవారం రాత్రి 8:30 నుంచి 9:30 వరకు పాలిటిక్స్ అనే అంశం పైన మనం దేశ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి రాజకీయ పరమైనటువంటి పరిణామాలు ఇతర అంశాలపైన మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా ద్వారా మీతో టచ్లో ఉంటాను. మీరు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవచ్చు.
What's up my crazy listeners and crazy callers? అందరూ మంచిగా ఉన్నారా? నేను మీ ఎక్స్ప్రెస్ రాజా శశాంక్ వచ్చేస్తున్న మళ్ళీ రచ్చ లేపనికి మైండ్ మీడియా మన అందరి మీడియాల ద వాయిస్ ఆఫ్ నేషన్ అనుకుంటూ ఇక సేమ్ క్రేజీ టాపిక్లు క్రేజీ ఆన్సర్లు క్రేజీ మెట్రో పంచ్లు అరే ఏక్సే ఏక్ జోకులు తీసుకొని ఇక మొత్తం క్రేజీనెస్ తో ఏడాది గ్యాప్ తర్వాత క్రేజీనెస్ అనే మెడిసిన్ తో మీ ముందుకు వచ్చేస్తున్న మండే వెన్స్డే అండ్ ఫ్రైడే 7:30 PM టు 8:30 PM ఇండియన్ స్టాండర్డ్ టైం అంటే 7 AM టు 8 AM పసిఫిక్ స్టాండర్డ్ టైం. లేట్ ఎందుకు? డౌన్లోడ్ చేసుకోండి మన మైండ్ మీడియా యాప్ ని. ఇక ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ చేయనికి యుఎస్ నుంచి అయితే 484-364-3471 ఇండియా నుంచి అయితే 9888-555-672 స్కైప్ నుంచి అయితే mind.media అనే యూజర్ తో కాల్ చేసేయచ్చు.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం భడారే విచిత్రం కార్యక్రమానికి. సో ఒక జర్నలిస్టు మామూలుగా ఒక అతన్ని అడిగాడంట, అసలు ఏంటి అతను జర్నలిస్ట్ని అడిగాడంట, మహమ్మారులు అసలు పేదల ద్వారా వ్యాపిస్తాయా ధనికుల ద్వారా వ్యాపిస్తాయా అని. ఎందుకంటే సాధారణ ఏదన్నా మహమ్మారి వ్యాపించినప్పుడు అందరికన్నా పేదలే ఎక్కువ నష్టపోతుంటారు అండ్ వ్యాధి వ్యాప్తికి కూడా వాళ్ళే ఎక్కువ కారణం అని అందరూ అనుకుంటూ ఉంటారు. వాళ్ళు సరిగా అసలు జాగ్రత్తలు పాటించరు అది ఇది అని చెప్పి. అంటే అవేర్నెస్ అనేది ఓన్లీ రిచ్ పీపుల్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్ వీళ్ళకే ఉంటుంది, వీళ్ళు అసలు లైట్ తీసుకుంటారు అని. అయితే ఆ క్వశ్చన్ అడిగినప్పుడు ఒక యక్ష ప్రశ్న అనిపించిందిట ఆ జర్నలిస్ట్కి. సిటీస్లో ఉండే మిడిల్ క్లాస్ ప్రజల్లో ఎవరిని అడిగినా కూడా వాళ్ళు వెంటనే ఆ మురికివాడలో ఉండే జనాలు అపరిశుభ్రంగా ఉంటారు, వాళ్ళ అపరిశుభ్రత నుంచే మహమ్మారులు వ్యాపిస్తాయని ఇలాంటి ఆన్సర్సే ఇస్తారు. బట్ దెన్ ప్రపంచంలో ఇప్పటి వరకు వ్యాపించిన మహమ్మారుల తాలూకు అనుభవాలను కనుక గమనిస్తే ఒక ఆశ్చర్యకర విషయం బయటపడుతుందంట. 165-180 మధ్య వ్యాపించిన ఆంటోనియన్ ప్లేగ్, 1520 అటు ఇటుగా వ్యాపించిన స్మాల్ పాక్స్ ఆర్ ఎల్లో ఫీవర్, 1817 వ్యాపించిన రష్యన్ ఫ్లూ, ఏషియన్ ఫ్లూ, కోలరా, ఇండియన్ ప్లేగ్, ఇలా వీటిలో ఏ వ్యాధి ఎవరి నుంచి ఎవరికి ప్రబలిందన్నది పరిశీలిస్తే ధనికుల్లోని కొందరు మధ్యతరగతి నుంచి ధనిక వర్గంలో చేరే క్రమంలో ఉన్న వాళ్ళ మొదటి వ్యాధిని మోసుకొస్తారన్న విషయం బోధపడుతుంది. ప్రపంచాన్వేషణలో ఉన్న ఈ సెయిలర్స్ కానీ, బిజినెస్ పీపుల్, ట్రేడ్ పీపుల్ కానీ, ఓడలు నలిపే వాళ్ళు కానీ, వాటర్లో ఉన్నటువంటి స్టాఫ్ కానీ, యుద్ధాల్లో పాల్గొనే సైనికులు కానీ, టూరిస్టులు కానీ, ఆర్ వలసవాద పాలన సమయంలో పాలకులు, అధికారులు, సిబ్బంది, ఇలా వీళ్ళందరూ ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వ్యాధుల్ని మోసుకెళ్తూ ఉండేవాళ్ళట. ఆ తర్వాత ఆయా దేశాల్లో కొంచెం వెనకబడిన మధ్యతరగతి ప్రజలు వాళ్ళ నుంచి కింది స్థాయి తరగతులకి వ్యాధులు వ్యాపించేవి. సో ఈ విధంగా చూస్తే గనక ఎవరు మోసుకొచ్చినట్టు, ప్రస్తుతం అన్ని దేశాలు కరోనా వైరస్ వ్యాప్తిని అడిగి కట్టడి చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు కదా. దీన్ని కూడా పర్యాటకులు, ప్రపంచాన్ని విమానాల్లో చుట్టేసేవాళ్ళు, విదేశాల్లో పనిచేసేవాళ్ళు, ఆర్ ఇంటర్నేషనల్ ఫేమ్ ఉన్నటువంటి కొంతమంది గాయకులు, పెద్ద పెద్ద అధికారులు, 5-star హోటల్స్లో పార్టీలు ఇచ్చేవాళ్ళు, హనీమూన్స్ కోసం గ్రీసు, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్లోకి వెళ్ళేవాళ్ళు, వాళ్లే కదా మన దేశానికి తీసుకొచ్చింది. మరి దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? కరోనా వైరస్ భలే విచిత్రమైన రోగం, విమానాల్లో తిరుగుతుంది, 5-star హోటల్స్లో ఉంటుంది, గ్లోబలైజేషన్, నియో లిబరల్ ఎకానమీలను సొమ్ము చేసుకునే వాళ్ళతో కలిసి మన దేశంలోకి వచ్చింది. బట్ ట్యాక్సీ డ్రైవర్స్, హోటల్ వెయిటర్స్, ఆర్ షాప్స్ నడుపుకునే వాళ్ళు, అంటే పొట్టకూటి కోసం దేశంలో పట్టణం నుంచి ఇంకో పట్టణానికి వెళ్ళిన వాళ్ళు దానికి బాధితులు అవుతున్నారు. సొసైటీలో ఉన్న వివిధ శక్తివంతమైన వర్గాలు కరోనా మహమ్మారిని పేదల వరకు తీసుకొచ్చినాయట. ఇది టోటల్గా అర్థం చేసుకుంటే మన సొసైటీలో ఎస్పెషల్లీ పేదలు ఉత్తరప్రదేశ్, బీహార్ లాంటి రాష్ట్రాల నుంచి ముంబై, ఢిల్లీ లాంటి నగరాలకు వచ్చిన వలస కూలీలు ఈ వ్యాధిని మోసుకురాలా. మురికి రోగాలకు వ్యాపించేందుకు కారణమని మనం భావించే మురికి వాడల వాళ్ళు ఈ మహమ్మారిని తీసుకురాలా. మన దృష్టి మారాల్సిన అవసరం ఉందని ఇలాంటివన్నీ చెప్తున్నాయి. వ్యాధులకి పేదరికం కారణమన్న ఆలోచనని మన మెదళ్ళ నుంచి మనసుల నుంచి తీసేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. లేకపోతే మన మహానగరాల్లో ఉన్నటువంటి ఈ క్రీమీ లేయర్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కార్మికుల్ని, పేదల్ని, మురికి వాడల జనాలని చిన్న చూపు చూస్తూనే ఉంటారు. కరోనా వైరస్ని నివారించడానికి ప్రభుత్వం విధించిన లాక్డౌన్కి వ్యాధి వ్యాప్తితో ఏ సంబంధమూ లేదు. లేనటువంటి రోజు కూలీలు, అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు వీళ్ళందరూ ఖచ్చితంగా వాళ్ళు చాలా ఎఫెక్ట్ అయ్యారు. అలాంటి వర్గాల సమస్యలను అర్థం చేసుకుని కరోనా కవర్ కింద చాలా పథకాలను ప్రభుత్వం తీసుకురావడం నిజంగా చాలా మంచి విషయం. మహమ్మారుల వ్యాప్తిని కూడా మనం అంతే సున్నితత్వం, వాస్తవిక దృష్టితో చూసి అర్థం చేసుకోవాలి. సో మనము ఎప్పుడు కూడాను ఎంతసేపు అసలు ఏంటి వీళ్ళు వాళ్ళు వాళ్ళు సరిగా నీట్గా ఉండరు అని అనుకుంటాం, కానీ దట్ ఈస్ నాట్ ట్రూ అట్ ఆల్, రైట్? వచ్చిందే వీళ్ళందరూ ఉద్యోగాలు చేసుకుని బయటకు రావడమో, లేకపోతే ఏదైనా ఒక ట్రిప్ మీద వెళ్ళొచ్చిన వాళ్ళు ఇలాంటి వాళ్ళ వల్లే కదా, లేకపోతే ఏదైనా బయోలాటరల్ టాక్స్కి వెళ్ళిన వాళ్ళు, పనుల మీద వెళ్ళిన వాళ్ళు, ప్రొఫెషనల్లీ ఆర్ పర్సనల్ రీజన్స్తో ట్రిప్స్కి వెళ్ళొచ్చిన వాళ్ళు, అక్కడ చదువుకుంటున్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళ వల్లే కదా ఇక్కడికి వచ్చింది. లేకపోతే ఎప్పుడో డిసెంబర్ జనవరిలో స్టార్ట్ అయినది అక్కడ, మనకు ఆ తర్వాత తెలియని కూడా తెలియలేదు. మనకి ఎప్పుడు మార్చ్లో మెల్లిమెల్లిగా స్టార్ట్ అయింది, ఫిబ్రవరిలో యాక్చువల్గా జనవరి ఎండింగ్ అన్నారు కానీ ఫిబ్రవరిలో స్టార్ట్ అయింది, మార్చ్ ఎండ్కి కొంచెం బాగా ఎక్కువైంది. ఇవన్నీ గనక చూస్తే జాయినింగ్ ద డాట్స్ మనకు అర్థమయ్యేది అదే. బట్ ఎఫెక్ట్ అయింది ఎవరు? ఇప్పుడు మహేష్ బాబు, అమితాబ్ బచ్చన్ వీళ్ళెవరు ఇంకొక 10 సినిమాలు చేయకపోయినా వాళ్ళకి వచ్చిన నష్టమేం లేదు. దే ఆల్రెడీ హ్యావ్ ఎనఫ్ మనీ. కానీ రోజువారీ వాళ్ళ పరిస్థితి ఏంటి? దే హ్యావ్ టు. వాళ్ళు ఖచ్చితంగా రెక్కాడ తనగానే రొక్కాడదు. ఇప్పుడు మనమే ఉన్నాం, రోగం వస్తుందన్న భయం ఉన్నా మన జాగ్రత్తలు మనం తీసుకుంటూ ఖచ్చితంగా మనం ఆఫీస్కి వెళ్ళాల్సిందే, లేకపోతే మనకు డబ్బులు రావు. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దాట్. వాళ్ళకి షూటింగ్ రావకపోయినా వాళ్ళకి డబ్బులు వస్తాయి, అది అక్కడ మనం గమనించాల్సింది. సో ఇంతకీ నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద ఎకనామిక్ కండిషన్స్ అండ్ అదర్ ఫ్యాక్టర్స్. అంతేగాని కరోనా వైరస్ వల్ల ఆర్థిక ఇట్ యాడెడ్, అందులో డౌట్ లేదు, అది యాడ్ అయింది. కానీ కేసులు ఉన్నంత మాత్రాన మాత్రమే అని అనడానికి లేదు. ఆ 10 ఒక కేసు లేకపోయినా కూడా బయట నుంచి ఎవరు రాకపోవడం వల్ల వాళ్ళకి ప్రాబ్లం అయింది. సో అది ఇదండి వాళ్ళ చిత్రం భళారా విచిత్రం. తిరిగి రేపటి చిత్రం భళారా విచిత్రంలో మరో విషయంతో మేము ముందు ఉంటాను. అంటిల్ దెన్, దిస్ ఇస్ ఆర్జే వెన్నెల సైనింగ్ ఆఫ్. వింటూనే ఉండండి మై ఇండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
Disclaimer: The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the host and not necessarily the beliefs of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the host may express their views which may be slightly or extremely biased and hence, listener's discretion is advised. Advised.